Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం సెప్టెంబర్ 12, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ తరాలు అంతరాలు కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పేసపాటి. మనం గత 2 వారాలుగా ఈ తరాలు అంతరాలు కార్యక్రమంలో భాద్రపద మాసం గురించి, భాద్రపద మాసం యొక్క విశిష్టత, అలాగే భాద్రపద మాసంలో వచ్చే పండుగలు, పర్వదినాలు, వాటి వెనుక ఉన్న పురాణ గాథలు ఇత్యాది వివరాలన్నీ తెలుసుకుంటున్నాం కదా. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ వారం కూడా భాద్రపద మాసంలో వచ్చే మరికొన్ని పండుగలు, పర్వదినాల గురించి తెలుసుకుందామా. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న పర్వదినం భాద్రపద శుక్ల చతుర్దశి. ఈ భాద్రపద శుక్ల చతుర్దశి నాడు అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని ఎలా జరుపుకోవాలి, అలాగే ఈ వ్రతం జరుపుకోవడానికి గల కారణం ఏంటి, ఆ వెనుక ఉన్న పురాణ గాథలేంటి అనేవి ఇప్పుడు తెలుసుకుందామా. అనంత పద్మనాభ చతుర్దశి అనగా భాద్రపద శుక్ల చతుర్దశి నాడు జరుపుకునే వ్రతం అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం అని కూడా అంటారు. ఇది హిందూ సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ప్రధానమైనదని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. కష్టాలలో మునిగి ఉన్నప్పుడు బయటపడడానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించడం తరతరాలుగా వస్తోంది. ఎంతో పూర్వకాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన భారతావనిలో కనిపిస్తూ ఉండటం విశేషం. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో తాము అనుభవిస్తున్న కష్టాల నుండి గట్టెక్కేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమని ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి నాడు చేయమని చెప్పాడట. అనంతుడు అన్నా, అనంత పద్మనాభ స్వామి అన్నా సాక్షాత్తు కాలమే అని చెప్పాడు శ్రీకృష్ణుడు. యుగ, సంవత్సర, మాస తదితర కాలం అంతా తన స్వరూపమేనన్నాడు. అనంత పద్మనాభుడు అంటే కాలస్వరూపుడైన వైకుంఠవాసుడి అవతారమే అని చెప్పాడు. అది నేనే అని కూడా సెలవిచ్చాడు శ్రీకృష్ణుడు. పాలకడలిలో శేషశయ్య మీద పవళించి ఉండి బొడ్డు యొక్క పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని ఉండగా లక్ష్మీదేవి పాదాలొత్తుతున్న ఆ దివ్యమంగళ స్వరూపమే అనంత పద్మనాభుడు. ఈ వ్రత మహిమతో కృతయుగంలో సుశీల కౌండిన్య అనే దంపతులు సకల సంపదలు అనుభవించి సుఖ సంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకొని పవళించి ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించడం కనిపిస్తుంది. వ్రత సంబంధమైన పూజను గమనిస్తే అనంత పద్మనాభ స్వామి అవతారం కళ్ళ ముందు కదలాడుతుంది. వ్రతాచరణ కోసం పిండితో 7 పడగల పామును చిత్రిస్తారు. దర్భలతో పాము బొమ్మను తయారు చేసి పూజించటం కనిపిస్తుంది. దర్భలతో చేసిన పామును మూత పెట్టిన కలశం మీద ఉంచి పూజిస్తారు. ఈ రూపం మొత్తాన్ని చూసినట్లయితే శేషశయనుడి రూపం ఇది అనే భావన మనకు కనిపిస్తుంది. వ్రతంలో ఉంచటం కోసం సిద్ధం చేసుకున్న కలశంలో పవిత్ర జలాలను ఉంచుతారు. ఆ నీటిలో కొద్దిగా పాలు, ఒక పోక చెక్క, ఒక వెండి నాణం వేస్తారు. కలశంలోని నీటిలోకి యమునా నదిని ఆవాహన చేస్తారు. అనంత పద్మనాభ స్వామి పూజలో 14 సంఖ్యకు చాలా ప్రాధాన్యం ఉన్నట్లు కనిపిస్తుంది. 14 లోకాలను ఏలే ఆ స్వామి పూజ ఇది అనే భావన కలిగేందుకు ఆనాడు పూజించే సర్పాకృతికి 14 లేదా 14లో సగమైన 7 సంఖ్యలలో పడగలను పెట్టడం, అలాగే 14కు 2 సంఖ్యలో గోధుమ పిండితో పిండి వంటలను తయారు చేసి నివేదించడం, 14 ఏళ్లకు ఒకసారి వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేయటం కనిపిస్తుంది. ఈ వ్రతంలో ప్రధానాంశమైన తోరాన్ని చేతికి ధరిస్తారు. ఆ తోరానికి 14 ముడులు ఉంటాయి. ఇందుకోసం ఎర్రని రంగు తోరాన్ని తయారు చేసుకొని పూజించి ధరిస్తారు. మరికొందరు నైవేద్యానికి 14 రకాల పండ్లు, పిండి వంటలు, పూజ కోసం 14 రకాల పత్రిని వాడుతూ ఉంటారు. ఇదంతా 14 లోకాలను ఏలే కాలస్వరూపుడైన ఆ దివ్యమంగళ స్వరూపుడిని తలుచుకోవటం కోసమే కదా. ఈ వ్రతంలో కలశాన్ని పెట్టి పూజ చేయటాన్ని పురోహితుడు సాయంతో చేసుకోవటం మేలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈరోజు వ్రతాన్ని చేసే దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. వ్రతానికి సంబంధించిన కథను పరిశీలిస్తే అంతా సత్యం ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. సత్య ధర్మాలను అనుసరించేవారు దైవకృపకు పాత్రులవుతారని, వాటిని విస్మరించిన వారు జన్మ జన్మలకు కష్టాలను అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందన్న హెచ్చరిక ఇందులో మనకు కనిపిస్తుంది. తనను తినబోయిన పులికి ఓ ఆవు కాసేపు ఆగమని, ఇంటికి వెళ్ళి తన లేగదుడుకు పాలిచ్చి వస్తానని చెప్పి ఆడిన మాటను తప్పకుండా నిలబెట్టుకునే క్రమంలో తన లేగదుడుకు పాలిచ్చి తిరిగి తన ప్రాణత్యాగం కోసం పులికి ఆహారం అవటం కోసం పులి దగ్గరకు వెళ్ళి తన సత్య వ్రతాచరణను చాటిన కథను ఈ వ్రత సందర్భంగా చెప్పుకుంటూ ఉంటారు. ఆనాడు ఆ ఆవు తన ప్రాణాలకన్నా సత్యమే మిన్నా అని భావించింది. తన లేగదూడకు కడుపు నిండా పాలు పట్టి తిరిగి తను ఆహారంగా మారడానికి పులి దగ్గరకు వెళ్ళి ధర్మాన్ని బోధించింది. అలాంటి ఆదర్శ జీవన విధానాన్ని ఈ వ్రత సందర్భంగా తలుచుకుంటూ ఉంటారు. ఇక ఈ అనంత పద్మనాభ స్వామి వ్రత విధానం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. వ్రతాన్ని ఆచరించేవారు తెల్లవారుజామునే లేచి శుచిగా స్నానం ఆచరించి గృహాన్ని, పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి. పూజా మందిరం నందు అష్టదళ పద్మాన్ని తీర్చిదిద్దాలి. ఆ పద్మం చుట్టూ రంగవల్లికలతో అలంకరించుకోవాలి. ఆ పద్మానికి దక్షిణ భాగంలో నీరు నింపిన కలశాన్ని ఉంచాలి. ముందుగా ఓ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందులో 7 లేదా 14 పడగల అనంతుడిని తయారు చేసి ప్రతిష్ఠించాలి. సామాన్యంగా దర్భలను ఉపయోగించి అనంతుడిని తయారు చేస్తారు. ముందుగా వ్రత నిర్విఘ్న పరిసమాప్తికై గణపతిని, అనంతరం నవగ్రహాల్ని పూజించిన తరువాత యమునా జలాన్ని స్మరిస్తూ నీటిని పూజించాలి. ఇందుకోసం ఒక బిందెతో నీటిని తెచ్చుకొని ఆ నీటిలోకి యమునను ఆవాహన చేసి పూజించాలి. తరువాత అనంతుడిని షోడశోపచారాలతో పూజించి బెల్లంతో చేసిన 28 అరిసెలను, అంటే 14 జతల లేదా జోడీల అరిసెలను నైవేద్యంగా పెట్టాలి. వ్రత కథ చెప్పుకొని అనంత పద్మనాభస్వామికి నమస్కరించుకొని ఆ అక్షతలను తలపై జల్లుకోవాలి. వ్రతంలో తోరాన్ని కట్టుకోవాలి. ఇందుకోసం 14 రంగులో 14 సూత్రాలతో తయారైన తోరాన్ని ధరించాలి. ఇక ఈ అనంత పద్మనాభస్వామి పూజా విధానాన్ని, అలాగే 14 సంఖ్యకు గల ప్రాముఖ్యతని, పూజలో ఉన్న ప్రాముఖ్యతని మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. మరి ఈ అనంత పద్మనాభస్వామి వ్రత కథను తెలుసుకుందామా? సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులను గాంచి ఇట్లనియే, ఓ మునిశ్రేష్ఠులారా, లోకమున మనుష్యులు దారిద్ర్యముచే పీడింపబడుచుండరి. అట్టి దారిద్ర్యమును తొలగజేయనట్టి ఒక వ్రత శ్రేష్టంబు గలదు. దానిని చెప్పేదా వినుడు. పూర్వము పాండురాజు పుత్రుడైన ధర్మరాజు తమ్ములతోడ అరణ్యవాసము చేయుచు ఎన్నో కష్టములను అనుభవించి ఒకనాడు శ్రీకృష్ణుని గాంచి, ఓ మహాత్మా, నేను తమ్ములతో కలిసి అనేక దినములుగా అరణ్యవాసము చేయుచు ఎన్నో కష్టములను అనుభవించుచున్నాను. ఇట్టి కష్టసాగరము నుండి కడతేరునట్టి ఉపాయమును నాకు చెప్పవలెనని ప్రార్థించిన అంతటా శ్రీకృష్ణుడు ఇట్లనియే, ఓ ధర్మరాజా, పురుషులకును స్త్రీలకును సకల పాపంబులను పోగొట్టి సకల కార్యములను సమకూర్చునట్టి అనంత వ్రతమును ఒక వ్రతము కలదు. ఆ అనంత వ్రతమును భాద్రపద శుక్ల చతుర్దశి నాడు చేయవలయును. అట్లు గావించిన కీర్తియును సుఖమును శుభమును పుత్రలాభమును కలుగును అని వచించిన ధర్మరాజు ఇట్లనియను. ఓ రుక్మిణీ ప్రాణవల్లభ, ఆ అనంతుడను దైవము ఎవరు? అతడు ఆదిశేషుడా, లేక తక్షకుడా, లేక సృష్టికర్త అయిన బ్రహ్మయ్య, లేక పరమాత్మ స్వరూపుడా అని అడిగిన ధర్మరాజు ప్రశ్నలకి శ్రీకృష్ణుడు ఇట్లని సమాధానము చెప్పాను. ఆ ధర్మరాజు అడిగిన ప్రశ్నలకి శ్రీకృష్ణుడు ఏమని సమాధానం చెప్పాడో తెలుసుకునే ముందర తరాలు అంతరాలు కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ ఆ సమాధానాలు ఏంటో విందాము. అంతవరకు ఎక్కడికి వెళ్ళకండి. ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
నమస్కారం, నేను మీ తనికెళ్ళ భరణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఎన్నో గొప్ప కీర్తనలను తెలుగువారికి అందించారు. ఈ కీర్తనలు ఆధ్యాత్మికత, తాత్వికత, భక్తి, శృంగారం, వైరాగ్యం మొదలైన భావనలు పొదిగిన అమూల్య రత్నాలు. అన్నమయ్య కీర్తనలకు శ్రీ తాడేపల్లి పతంజలి గారు అందించిన వివరణలను అన్నమయ్య అన్నమాట అన్న కార్యక్రమంలో మీ భావరాజు పద్మిని స్వరంలో వినండి. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరము.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి likeusonfacebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమంలోకి పునఃస్వాగతం. మనం ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇందులో భాగంగా ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఈ వ్రత పూజని ఎలా చేయాలి, అలాగే ఏ దేవుడిని పూజించాలి, ఆ దేవుడు ఎవరు అని అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. ఓ ధర్మరాజా, చెప్పేద వినుము. పూర్వము వశిష్ఠ గోత్రోద్భవుడు, వేదశాస్త్ర సంపన్నుడు అగు సుమంతుడు అను ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి భృగు మహర్షి పుత్రికయగు దీక్షాదేవి అనే ఆమె భార్య. ఆ దీక్షాదేవితో సుమంతుడు సంతోషముగా కాపురము చేయుచుండగా కొంతకాలమునకు దీక్షాదేవి గర్భము దాల్చి సుగుణవతి అగు ఒక కన్యను గనిను. ఆ బాలికకు శీల అని నామకరణము చేసిరి. ఇట్లుండగా కొన్ని రోజులకు దీక్షాదేవి జ్వరతాపముచే మృతి చెందను. పిదప సుమంతుడు వైదిక కర్మలోప భయంబుచే కర్కస అను ఒక కన్యను వివాహం చేసుకొనెను. ఆ కర్కస ఎంతో కఠిన చిత్తురాలుగాను గయ్యాళిగాను కలహకారిణిగాను ఉండెను. ఇట్లుండా మొదటి భార్యయగు దీక్షాదేవి పుత్రికే అయిన శీల తండ్రి గృహముననే పెరుగుచు గోడలయందును గడపలయందును చిత్ర వర్ణంబులతో ప్రతిమలను వ్రాయచు కూటములు మొదలగు స్థలములయందు శంఖ పద్మాదుల వలె ముగ్గులు పెట్టుచు దైవభక్తి కలదై ఉండెను. ఇట్లుండగా ఆ శీలకు వివాహ వయస్సు వచ్చినది. అప్పుడు కౌండిన్య మహాముని కొన్ని దినములు తపస్సు చేసి పిదప పెండ్లు చేసుకోవాలనని కోరిక కలిగి దేశదేశములను తిరుగుచూ తగిన కన్య కోసం అన్వేషిస్తూ ఈ సుమంతుని గృహమునకు వచ్చెను. అంత సుమంతుడు కౌండిన్య మహామునికి అర్ఘ్యపాద్యములచే పూజించి శుభదినమున ఆ కౌండిన్య మహాముని కోరిక మేరకు ఆ మహామునికి తన కుమార్తెకు శీలని ఇచ్చి వివాహము చేశాను. ఇట్లు వివాహము జరిగిన పిమ్మట సుమంతుడు అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వదలిచి తన భార్యకు కర్కస వద్దకు పోయి, ఓ ప్రేయసి, మన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వవలేను కదా, ఏమి ఇద్దాము అని అడగగా కర్కస చివాలును లేచి లోనికి వెళ్ళి తలుపులు గడియ వేసుకొని, ఇక్కడ ఏమీయూ లేదు, పొమ్మనెను. అంత సుమంతుడు ఎంతో చింతించి దారబెత్తమనికైనా ఇవ్వకుండా పంపుట మంచిది కాదని తలచి పెండ్లికి చేయబడి మిగిలిన పేలపిండిని ఇచ్చి అల్లుడితో కూతుర్ని పంపెను. అంత కౌండిన్యుడు సదాచార సంపన్నురాలకు భార్యతో బండి ఎక్కి తిన్నగా తన ఆశ్రమమునకు పోవచ్చు. మధ్యాహ్నం వేళ అయినందున సంధ్యావందనాది క్రియలు జరుపుటకై బండిని దిగి తటాకంబునకేగను. నాటి దినము భాద్రపద శుక్ల చతుర్దశి కావున అచ్చట ఒక ప్రదేశమున అనేక మంది స్త్రీలు ఎర్రని వస్త్రములను ధరించి ఎంతో భక్తి శ్రద్ధలతో అనంత పద్మనాభ వ్రతమును చేయుచుండగా కౌండిన్యుని భార్యగు శీల అది చూసి మెల్లగా ఆ స్త్రీల యొద్దకు వెళ్ళి, ఓ వనితామణులారా, మీరు ఏ దేవుని పూజించుచున్నారు? ఈ వ్రతము పేరేమి? నాకు సవిస్తరముగా తెలుపగలరు అని ప్రార్థించగా ఆ పతివ్రతలు ఇట్లనిరి, ఓ పుణ్యవతి, చెప్పెదము, వినుము. ఇది అనంత పద్మనాభ వ్రతము. ఈ వ్రతమును చేసినచో అనేక ఫలములు కలుగును అని చెప్పిరి. ఈ వ్రతాన్ని ఎలా చేయాలంటే, భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరమునకు పోయి స్నానము చేసి శుభ్రమైన వస్త్రములను కట్టుకొని పరిశుద్ధమైన స్థలమును గోమయమునచే అలికి 8 దళములు గల పుష్పము వంటి మండపమును నిర్మించి ఆ మండపమునకు చుట్టూను పంచవర్ణపు ముగ్గులతోనూ తెల్లని బియ్యపు పిండి చేతను అలంకరించి నానావిధ రంగవల్లులను తీర్చిదిద్ది ఆ వేదికకు దక్షిణ పార్శ్వమున ఉదకపూరిత కలసంబు నుంచి ఆ వేదిక నడుమ సర్వవ్యాపకుడైన అనంత పద్మనాభస్వామిని దర్భలతో ఏర్పరిచి అందు ఆ స్వామిని ఆవాహనము చేసి, శ్వేతద్వీపవాసియగు పింగళాక్షుడగు సప్త ఫణి సహితుండగు శంఖ చక్ర గదాధరుండుగాను ఆ స్వామిని ధ్యానము చేసి కల్పోక్త ప్రకారముగా షోడశోపచార పూజ చేసి ప్రదక్షిణ నమస్కారములు గావించి 14 ముళ్ళు కలిగిన కుంకుమతో తడిపిన కొత్త తోరమును ఆ పద్మనాభస్వామి సమీపమున ఉంచి పూజించి గోధుమ పిండితో 28 రకాల వంటకాలను పండ్లను నైవేద్యము పెట్టి తోరము కట్టుకొని 14 బ్రాహ్మణులకు పండ్లు పాయసదానము ఇచ్చి తక్కిన వాణిని తాము భుజింపవలను. మరియు పూజాద్రవ్యములన్నీ 14 ఉండవలను. పిదప బ్రాహ్మణ సమారాధన మునర్చి అనంత పద్మనాభ స్వామిని ధ్యానించుచూ ఉండవలను. ఓ శీల, ఇట్లు వ్రతము పరిసమాప్తము చేసి ప్రతి సంవత్సరము ఉద్వాసనము చేసి మరలా వ్రతమును ఆచరించుచుండవలను అని ఆ వనితామణులు శీలతో చెప్పిరి. అంతటా శీల తక్షణము స్నానము చేసి ఆ స్త్రీల సహాయముతో వ్రతము ఆచరించి తోరమును కట్టుకుని దారిబత్తమునకు గాను తెచ్చిన పిండిని వాయనదానమిచ్చి తానును భుజించి సంతుష్టయ్యై భోజనాదులచే సంతృప్తుడైన తన పెనిమిటితో సహా బండినెక్కి ఆశ్రమమునకు పోయెను. అంతట శీల అనంతవ్రతం ఆచరించిన మహత్యము వలన ఆ ఆశ్రమం అంతయు స్వర్ణమయముగాను గృహం అష్ట ఐశ్వర్యయుక్తముగాను ఉండుట చూచి ఆ దంపతులు ఇరువురు సంతోషభరితులై సుఖముగా ఉండిరి. శీల గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యాది మణగణ ఖచిత భూషిత్రాలై అతిథి సత్కారములను గావించుచుండెను. అట్లుండగా ఒకనాడు ఆ దంపతులు ఇరువురు కూర్చుని ఉండగా ధర్మాత్ముండగు కౌండిన్యుడు శీల కట్టుకొని ఉన్న తోరమును చూచి, ఓ కాంత, నీవు సంధ్యందు ఒక తోరమును కట్టుకొని ఉన్నావు కదా, అది ఎందుకు కట్టుకొని ఉన్నావు? నన్ను వశ్యము చేసుకొనుటక లేక మరి ఒకరిని వశ్యము చేసుకొనుటక అని అడిగాను. అప్పుడు శీల ఇట్లని, ఓ ప్రాణనాయక, అనంత పద్మనాభ స్వామిని ధరించి ఉన్నాను. ఆ దేవుని అనుగ్రహము వలననే కదా మనకి ధన ధాన్యాది సంపత్తులు కలిగి ఉన్నవని తెలిపాను. అప్పుడు కౌండిన్యుడు మిక్కిలి కోపోద్రిక్తుడై కండ్లు ఎర్రజేసి, అనంతుడనగా ఏ దేవుడు అని దూషించుచు ఆ తోరమును త్రెంచి భగభగా మండుచుండడి అగ్నిలో పడవేశాను. అంత శీల హాహాకారములు చేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తోరమును తీసుకొని వచ్చి పాలలో తడిపి పెట్టాను. పిదప కొన్ని రోజులకు కౌండిన్యుడు చేసిన అపరాధము వలన అతని ఐశ్వర్యం అంతయు నశించి గోధనములు దొంగల పాలయ్యను, గృహము అగ్నిపాలయ్యను, మరియు గృహమునందున్న వస్తువులు ఎక్కడివక్కడే నశించను. ఎవరితో మాట్లాడినా అకారణంగా కలహాలు వచ్చుచుండెను. అంతటా కౌండిన్యుడు ఏమీను తోచక దారిద్రముచే పీడింపబడుచు అడవులందు ప్రవేశించి క్షుద్బాధ పీడితుండై అనంత పద్మనాభస్వామిపై జ్ఞానము కలిగి ఆ మహాదేవుణ్ణి ఎట్లు చూడగలనని మనసులోనే చింతించుచు ధ్యానించుచుపోయి ఒకచోట పుష్పఫల భరితమగు ఒక గొప్ప మామిడి పండ్లతో నిండి ఉన్న చెట్టును చూచి ఆ చెట్టుపై ఒక్క పక్షి అయినను వాలకుండుట చూసి ఆశ్చర్యం కలిగి ఆ చెట్టుతో ఇట్లని, ఓ వృక్షరాజమా, అనంతుడన్న నామము గల దైవమును చూచితివా అని అడుగగా ఆ వృక్షము నేను ఎరుగనని చెప్పాను. అంత కౌండిన్యుడు మరికొంత దూరము పోయి పచ్చగడ్డిలో అటు ఇటు తిరుగుచున్న దూడతో కూడిన ఒక గోవును చూసి ఆ గడ్డిలో తిరుగుతున్నా కూడా ఆ గడ్డిని భుజించని నెమరు వేయని ఆ గోవును చూసి ఒక కామధేనువా, అనంత పద్మనాభస్వామిని చూచితివా అని అడుగగా అనంత పద్మనాభస్వామి ఎవరో నేను ఎరుగను అని చెప్పాను. పిదప కౌండిన్యుడు మరికొంత దూరం వెళ్ళి మోకాలు లోతు పచ్చగడ్డిలో నిలుచొని ఉన్న ఒక వృషభమును చూచి ఆ గడ్డిని మేయకుండా ఉన్న ఆ వృషభరాజమునితో, ఓ వృషభరాజమా, అనంత పద్మనాభస్వామిని చూచితివా అని అడిగిన ఆ అనంత పద్మనాభస్వామి ఎవరో నాకు తెలియదు అని చెప్పాను ఆ వృషభం. పిమ్మట మరికొంత దూరము పోగా ఒకచోట రమ్యమైన మనోహరమైన రెండు కొలనులు తరంగములతో కూడియును. అందులో ఒక కొలనులో మాత్రమే కమల కల్హార కుముదోత్పలంబులతోడగూడి ఉన్న తామరములతో నిండి ఉండుట, మరొక కల్హారము ఎటువంటి పువ్వులతోనూ లేకుండుట చూసి, ఓ కమలాకరములారా, మీరు అనంత పద్మనాభస్వామిని చూచిత్రా అని అడిగాను. అందులో ఆ పుష్కరిణులు మేమెరుగమని చెప్పగా కౌండిన్యుడు మరికొంత దూరము పోగా ఒకచోట గాడిదను ఒక ఏనుగును నిలుచొని ఉండగా చూశాను. వాటిని చూచి మీరు అనంత పద్మనాభస్వామిని చూచిత్రా అని అడిగాను. అవి అనంత పద్మనాభస్వామి ఎవరో మాకు తెలియదు అని సమాధానమిచ్చిరి. ఈ విధముగా కౌండిన్యుడు అనంత పద్మనాభస్వామి గురించి చింతించుచు అతని విధానంగా అతని పట్ల తను చేసిన తప్పును గ్రహించి అడవుల్లో తిరుగుతూ కనిపించిన వాటినల్లా ప్రకృతిలోని ఆ పుష్కరిణులను చెట్లను జంతువుల్ని కూడా కనిపించిన వాటినల్లా ఆ స్వామి గురించి అడుగుతూ అవి మాకు తెలియదు అని చెప్తూ ఉంటే ఇంకా అలాగా వెళ్తూ వెళ్తూ ఆ స్వామిని వెతుకుతూ వెళ్తూ ఉండగా తర్వాత ఏం జరిగింది, మరి అతనికి అనంత పద్మనాభస్వామి గురించి తెలిసిందా అనే వివరాలు తెలుసుకున్నామందరా. ఒక చిన్న విరామం తీసుకుందాం తరాలు అంతరాలు కార్యక్రమంలో. మళ్ళీ వెంటనే వచ్చేస్తాను. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేల పైన కథలే పనికేసి చిన్నారులైన, మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 నుంచి 5 గంటల వరకు
బాలగోకులం, 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 మన బాలగోకులం, 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 జ్ఞానగోపురం, మన బాలగోకులం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమంలోకి పునఃస్వాగతం. ఈ విధంగా కౌండిన్యుడు ఆ అడవిలో తిరుగుతూ అనంత పద్మనాభ స్వామి గురించి కనిపించిన జంతువుల్ని, వృక్షాన్ని, కొలనుల్ని రెండింటిని అడిగి వాటికి కూడా తెలీదు అన్నాక ఇంకా వెళ్తూ ఏం జరిగిందో తర్వాత తెలుసుకుందామా? అంతటా కౌండిన్యుడు ఎంతో విచారంతో బాధతో మూర్చపోయి కింద పడెను. అప్పుడు భగవంతుని కృప కలిగి వృత్త బ్రాహ్మణ రూపధారుడై కౌండిన్యుని చెంతకు ఆ భగవంతుడు వచ్చి, ఓ విప్రోత్తమ, ఇటు రమ్మని పిలుచుకొని తన గృహమునకు తీసుకొని పోయాను. ఆ గృహము నవరత్న మణిగణ ఖచ్చితంబగు దేవాంగనలతోడ కూడి ఉండుట చూచి ఆశ్చర్యము చెందుచుండగా, సదా గౌడసేవితుండుగాను శంఖచక్రధరుండుగాను ఉండు తన స్వస్వరూపమును పద్మనాభస్వామి చూపించిన కౌండిన్యుడు సంతోష సాగరమగ్నుడై భగవంతుని అనేక విధములుగా స్తోత్రం చేసినంతనే అనంత పద్మనాభస్వామి మిగుల సంతుష్టుడై, ఓ విప్రోత్తమ, నీవు చేసిన స్తోత్రంబుచే నేను ఎంతో సంతసించితిని. నీకు ఎల్లప్పటికీ నీ దారిద్రము సంభవించుకుంటున్నట్లను, అంచకాలమున శాశ్వత విష్ణులోకము కలుగునట్లు వరము ఇచ్చితిని అనెను. అప్పుడు కౌండిన్యుడు ఆనందముతో ఇట్లనెను, ఓ జగన్నాథ, నేను మార్గ మధ్యలో చూసిన మామిడి చెట్టు వృత్తాంతం ఏమిటి? ఆవు ఎక్కడిది? ఆ వృషభం ఎక్కడి నుండి వచ్చెను? ఆ కొలను విశేషం ఏంటి? ఆ గాడిద, ఏనుగు, బ్రాహ్మణులు ఎవరు అని ఆ భగవంతుని అడిగాను. అప్పుడు ఆ పరమాత్ముడు, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, పూర్వము ఒక బ్రాహ్మణుడు సకల విద్యలు నేర్చుకునే గర్వము వలన ఎవరికి విద్యను నేర్పకపోవచ్చే అడవిలో ఎవరికీ ఉపయోగపడని మామిడి చెట్టుగా జన్మించాను. ఒక మహాభాగ్యవంతుడై ఉండి తన జీవిత కాలమునందు ఎన్నడను బ్రాహ్మణులకు అన్నదానము చేయనందున పశువుగా పుట్టి గడ్డి తిన నోరు ఆడక పచ్చిగడ్డిలో తిరుగుతున్నాడు. పూర్వము ఒక రాజు ధనమధాంధుడై బ్రాహ్మణులకు చవిటి భూమిని దానము చేసినందున ఆ రాజే వృషభము అడవిలో తిరుగుతున్నాడు. ఆ కొలనులు రెండు, ఒకటి ధర్మమునకు మరి ఒకటి అధర్మమునకు ప్రతీక. ఒక మానవుడు సర్వదా పరులను దూషించుచూ ఉండినందున గాడిదై పుట్టి తిరుగుతున్నాడు. పూర్వము ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దాన ధర్మములను తానే విక్రయించి వెనకేసుకుంట వలన అతడే ఏనుగుగా జన్మించను. అనంత పద్మనాభుడైన నేనే బ్రాహ్మణ రూపంలో నీకు ప్రత్యక్షమైతిని. కావున నీవు ఈ వ్రతమును 14 సంవత్సరములు ఆచరించితవేని నీకు నక్షత్ర స్థానము ఇచ్చేదనని భగవంతుడు చెప్పి అంతర్ధానమయ్యాను. ఈ విధంగా ఆ భగవంతుడు చెప్పాడు. ఎవరు ఏ పాపము చేయడం వలన ఏ జంతువుగా జన్మిస్తారో ఇందులో మనకి ఆ భగవంతుడు తెలియజేశాడు. కనుక ఆ పాపాలు చెయ్యొద్దు అని మనకు ఆ స్వామి ఈ వాక్యాల ద్వారా చెప్తున్నాడు. పిదప కౌండిన్యముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంతమంతయు చెప్పి 14 సంవత్సరములు అనంత పద్మనాభ వ్రతంబును ఆచరించి ఇహలోకమున పుత్ర పౌత్రాది సకల సంపదలను అనుభవించి అంత్యకాలమున నక్షత్రమండలము చేరును. ఓ ధర్మరాజా, ఆ మహాత్ముండగు కౌండిన్యుడు నక్షత్ర మండలంబునందు కనబడుచున్నాడు. మరియు అగస్త్య మహాముని ఈ వ్రతంబును ఆచరించి లోకమున ప్రసిద్ధి పొందెను. సాగర, దిలీప, భరత, హరిశ్చంద్ర, జనక మహారాజు మొదలగు అనేక రాజులు ఈ వ్రతమును ఆచరించి ఇహలోకంబున రాజ్యములను అనుభవించి అంత్యమున స్వర్గమును పొందిరి. కావున ఈ వ్రత కథను శాంతము విన్నవారు కూడా ఇహలోకంబున అష్టైశ్వర్యములను అనుభవించి సర్వలోక ప్రాప్తి పొందుదురు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియజేశాను. ఇది అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రత విధానము, వ్రత కథ. మరి ఆ తర్వాత మనం భాద్రపద మాసంలో తెలుసుకోదగిన మరొక పుణ్యతిథి ఏంటంటే మహాలయపక్షం అండి. భాద్రపద కృష్ణ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఆ 15 రోజుల్ని కూడా మహాలయపక్షం అంటారు. మరి ఇప్పుడు ఆ మహాలయపక్షం గురించి తెలుసుకుందాము. భాద్రపదంలో పౌర్ణమి మర్నాటి నుంచి 15 రోజుల కాలాన్ని మహాలయపక్షం అంటారు. ఈ సమయంలో గతంలో చనిపోయిన అలాగే పితృలోకాల్లో ఉన్న మన పెద్దలకు పిండ ప్రధాన తర్పణాలు సమర్పించాలి. అంటే వారు మనం ఇక్కడి నుంచి సమర్పించే అన్నం, నీరు స్వీకరించి మనల్ని ఆశీర్వదిస్తారన్నమాట. మనిషికి అనేక రకాల రుణాలు ఉంటాయని చెబుతోంది శాస్త్రం. రుణాలంటే కేవలం ఇతరుల వద్ద తీసుకున్న డబ్బులు మాత్రమే కాదు. మనిషి పుట్టుకతోనే దేవరుణం, ఋషి రుణం, పితృరుణం వంటి రుణాలతో పుడతాడు. వాటిని ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ ఉండాలి. మనం బతకటానికి అవసరం అయ్యే సమస్తము ఇచ్చే దేవతలకు మనం సదా రుణపడి ఉంటాం. గాలి, నీరు, వెలుతురు ఇటువంటివన్నీ దేవతలు ఇచ్చేవే. అందుకే వాటికి మనం కృతజ్ఞతగా నిత్యం దేవతార్చన చెయ్యాలి. అంటే ఇంట్లో ఉదయం సాయంత్రం వీలైనంత వరకు పూజ పునస్కారం చేయాలి. అలాగే సమయం చిక్కినప్పుడల్లా ఆలయాలకు వెళ్ళి దైవదర్శనం చేసుకోవాలి. దేవరుణంలాగే ఋషి రుణం అని కూడా ఉంటుంది. మనకు ఋషులు ఎన్నో శాస్త్రాలని, ఆచార సంప్రదాయాల్ని, వేద పురాణ విజ్ఞానాన్ని అందించారు. వారే లేకపోతే భారతీయులమైన మనము పాశ్చాత్యుల మాదిరిగానే మిగిలిపోయేవాళ్ళం. అందుకే అద్భుతమైన అలౌకిక జ్ఞానం మనకు అందించిన ఋషులకి హిందువులందరూ రుణపడి ఉంటారు. మరి అది తీరేదలా? ప్రతిరోజు రామాయణ, భారత భాగవతాలు వంటివి అధ్యయనం చేయటం, ఎంత వీలైతే అంతగా వేద పురాణ శాస్త్ర విజ్ఞానం సంపాదించాలి. ఒకవేళ స్వయంగా సంస్కృతం రాకపోతే పెద్దలు చెప్పేదైనా శ్రద్ధగా వినాలి. ప్రవచనాలు వింటూ ధర్మంపై ఆసక్తిని పెంచుకోవటమే ఋషి రుణం తీరటానికి మార్గం. ఇక పితృరుణం, ఇది అన్నిటిలోకి చాలా ముఖ్యమైనది. భూమి మీద మరెక్కడా లేని గొప్ప విశ్వాసం హైందవ సంస్కృతిలో మాత్రమే ఉంది. ఎలాగంటే మనం ఎవరైనా చనిపోతే వారితో సంబంధం అక్కడితో తెగిపోయినట్టు భావించాం. పరమపదించిన ఆ పెద్దలు తమ తమ పాపపుణ్యాల ఆధారంగా పితృలోకంలో ఉంటారని భారతీయుల విశ్వాసం. మరి వారి పట్ల మన కర్తవ్యం ఏంటి? సంవత్సరానికి ఒక్కసారి పిండ ప్రదానం చేయటం, తర్పణాలు వదలటం. మనకు సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయి. అందులో భాద్రపద మాసం ఒకటి. భాద్రపదంలో పౌర్ణమి మర్నాటి నుంచి 15 రోజుల కాలాన్ని మహాలయపక్షం అంటారు. ఈ సమయంలో గతంలో చనిపోయి పితృలోకాల్లో ఉన్న మన పెద్దలకు పిండ ప్రధాన తర్పణాలు సమర్పించాలి. అంటే వారు మనం ఇక్కడి నుంచి సమర్పించే అన్నం, నీరు స్వీకరించి మనల్ని ఆశీర్వదిస్తారన్నమాట. ఇది శుద్ధమైన భక్తితో, పెద్దల పట్ల గౌరవంతో, విశ్వాసంతో చేయాలి. అలా చేస్తే తప్పక మనకు సద్గతులు కలుగుతాయి. భాద్రపదంలో ఏ రోజు కుదరకపోయినా చివరిని వచ్చే భాద్రపద అమావాస్య నాడు మాత్రం తప్పక పితృదేవతల్ని ఆరాధించాలి. పితృదేవతలను ఆరాధించక వారికి పిండ ప్రధాన తర్పణాలు చేయక నిర్లక్ష్యం చేస్తే అనేక శాపాలు వెంటాడుతాయంటోంది శాస్త్రం. మనకు ఒక వంశాన్ని, ఆస్తిపాస్తుల్ని, దేహాన్ని, జీవితాన్ని ఇచ్చిన వారి పట్ల అలక్ష్యం చేయడం చాలా పెద్ద పాపం. దానివల్ల నిత్యం అనారోగ్యాలు వెంటాడడం, వివాహాది శుభకార్యాలు జరగకపోవటం, అకాల మృత్యువు వంటివి సంభవించడం జరుగుతాయి. కాబట్టి సకల అశుభని తెచ్చిపెట్టే పని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ప్రతి భాద్రపద మాసం అమావాస్య నాడు పెద్దలకు తప్పకుండా పిండ ప్రధాన తర్పణాలు సమర్పించాలి. అలాగే పుష్కరాల కాలంలో నదీ తీరాలలోనూ పితృదేవతల పూజ చేయాలి. గయా, ప్రయాగ, కాశీ వంటి క్షేత్రాల్లోనూ పిండ ప్రధానాలు చేయొచ్చు. ఇది మహాలయ పక్షంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన విధి. కనుక ఈ మహాలయ పక్షం గురించి తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత భాద్రపద మాసంలో వచ్చే మరొక పర్వదినం భాద్రపద కృష్ణ పక్షంలో వచ్చే తదియ. ఆ రోజుని ఉండ్రాళ్ళ తద్దిగా జరుపుకుంటాము. అది ఏ విధంగానో ఇప్పుడు తెలుసుకుందాం. భాద్రపద బహుళ తదీ రోజున స్త్రీలు సద్గతులు పొందే నిమిత్తం ఉండ్రాళ్ళ తద్ది నోమును ప్రత్యేకంగా ఆచరిస్తారు. ఈ నోముకు మోదక తృతీయ అని కూడా పేరు. ఉండ్రాళ్ళ నివేదన కలిగిన నోము కావడంతో ఉండ్రాళ్ళ తద్దిగా పిలువబడుతుంది. ఇది 2 రోజుల పండుగ. ఈ వ్రతం గురించి సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. వివాహమైన సంవత్సరంన వచ్చు ఉండ్రాళ్ళ తద్ది రోజున ఈ నోము పట్టాలి. ముందు రోజు 5 ముత్తైదువులకి గోరింటాకు, ముద్ద పసుపు, కుంకుమ, కుంకుడుకాయలు, నువ్వుల నూనె ఇచ్చి మా ఇంటికి తాంబూలం తీసుకోవటానికి మన్నాడు రండి అని ఆహ్వానించాలి. ముత్తైదువులు, నోము ఆచరించేవారు గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకోవాలి. 2వ రోజు భాద్రపద తృతీయ నాడు ఉదయాన్నే 4 లేచి గోంగూర పచ్చడి, పెరుగు వేసుకుని భోజనం చేయాలి. తెల్లవారినాక అభ్యంగన స్నానం ఆచరించి 3 ఉయ్యాల ఊగాలి. సాయంత్రం వరకు ఎటువంటి పదార్థాలు తినకుండా ఉపవాసం చేయాలి. బియ్యపు పిండితో చేసిన ఉండ్రాళ్లను వండి గౌరీదేవికి మరో 5 5 ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. ఇలా 5 వరకు ఈ నోమును నోచుకుంటే కన్యలకు మంచి భర్త లభిస్తాడని పెద్దలు చెబుతారు. సమస్త శుభాలను చేకూరాలని కోరుతూ మధ్యాహ్నం గౌరీ పూజను చేయాలి. 5 పోసి, 5 వేసి, 7 అమ్మవారి పక్కనే ఉంచి పూజించాలి. 1 అమ్మవారికి, 1 నోము నోచుకున్న వారికి, మిగతా 5 ముత్తైదువులకు కట్టాలి. బియ్యపు పిండిలో బెల్లము కలిపి పచ్చిచల్మిడి చేసి 5 చేసి నైవేద్యం పెట్టాలి. పూజ తరువాత చేతిలో అక్షతలను ఉంచుకొని కథ చెప్పుకోవాలి. ఈ వ్రత కథ ఏంటంటే, పూర్వం ఒక వేశ్య తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది. ఒక ఉండ్రాళ్ళ తద్ది నాడు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు. ఆమె అహంకారంతో దైవనింద చేసి నోము నోచుకోలేదు. ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్తారు. అంతేగాక ఆమె మహావ్యాధి బారిన పడుతుంది. తర్వాత రాజపురోహితుడి సలహాతో ఉండ్రాళ్ళ తద్ది నోము నోచుకొని తన సంపదని తిరిగి పొంది ఆరోగ్యవంతురాలై శేష జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణానంతరం గౌరీలోకానికి వెళ్ళింది. ఒక గర్విష్ఠికే ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా. సత్ప్రవర్తనతో ఉండిన వచ్చిన వారికి ఇంకా ఎంత ఉన్నతమైన ఫలితం ఉంటుందో ఊహించుకోమని ఈ కథలోని నీతి. పూజ అయినాక నైవేద్యమును ముందుగా గౌరీదేవి వద్ద పెట్టిన ప్లేటులోని తోరము చేతికి కట్టుకొని 5 భోజనం వడ్డించినాక ఒక్కొక్కరికి 1 చొప్పున 5 ఇవ్వాలి. అందరికీ తోరములు చేతికి చుట్టాలి, ముడి వేయకూడదు. బియ్యం పిండి ముద్దతో ప్రవిదలాగా చేసి దానిలో ఆవు నేతితో తడిపిన కుంభవత్తి పెట్టి 5 విస్త్రాకుల ముందు వెలిగించాలి. అవి ఆరినాక జ్యోతితో సహా చలిమిడిని తినాలి. నోము చెల్లించుకున్న ముత్తైదువు నెయ్యి వడ్డించినాక భోజనం చెయ్యాలి. 5 పసుపు రాసి, 3 పూలు ముడివేసి, 2 ఉత్తి ముడివేసి తోరాన్ని రెడీ చేసుకోవాలి. ఈ నోము పుట్టింటిలో కానీ అత్తవారింట్లో కానీ ఎక్కడైనా పట్టుకోవచ్చు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గోంగూర వేడి చేసే ద్రవ్యం, పెరుగన్నం చలవ చేసే పదార్థం. తలంటు స్నానం అనేది తలను శుభ్రం చేస్తే గోంగూర పెరుగు అన్నం పిల్లలకు చురుకుదనాన్ని ఇస్తుంది. పూర్వం రోజుల్లో పొలాలకెళ్లే రైతులంతా పెరుగన్నం, గోంగూర లేదా ఆవకాయ నంచుకొని వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం 2 సమయానికి ఆకలితో నకనకలాడుతూ వస్తూ ఉండేవారు. ఈ తీరుగా చురుకుదనాన్ని పుట్టిస్తుంది ఈ భోజన మిశ్రమం. కొన్ని చోట్ల నువ్వుల పొడిని కూడా ఈ మిశ్రమంలో చేరుస్తారు. దీనివల్ల శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షాల కారణంగా వచ్చే జలుబు, రొంప, కళ్ళు, ముక్కు మంటలు రానే రావు అని చెప్తున్నది వైద్య శాస్త్రం. ఇది ఉండాళ్ళ తద్ద నోము గురించిన వివరాలు. ఒక చిన్న విరామం తర్వాత మరొక పర్వదినం గురించి, భాద్రపద మాసంలో వచ్చే పర్వదినం గురించి తెలుసుకుందాము. అంతవరకు స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
హాయ్, నేను మీ సుమంగళి అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నూరేళ్ల ఆయుష్ ఉన్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అద్దం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమంలోకి పునఃస్వాగతం. మనం ఇప్పుడు భాద్రపద మాసంలో వచ్చే మరొక పుణ్యతిథి గురించి తెలుసుకుందాం. అది ఏంటంటే భాద్రపద బహుళ ఏకాదశి. ఈ రోజుని అజ ఏకాదశి లేదా ఇంద్ర ఏకాదశి లేదా ధర్మప్రభ ఏకాదశి అని కూడా అంటారు. మరి ఈ అజ ఏకాదశి అని ఎక్కువగా ఈ ఏకాదశిని అంటారు గనక ఈ ఏకాదశి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది. అందువలన ఆ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి ఏకాదశి వ్రతానికి మించిన సాధనం లేదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఒక్కో ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన ఒక్కో విశిష్ట ఫలితం లభిస్తుంది. అలాంటి ఫలితాన్ని అందించే ఏకాదశుల్లో ఒక ఏకాదశిగా అజ ఏకాదశిని చెప్తారు. భాద్రపద బహుళ ఏకాదశికే అజ ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశినే ఇంద్ర ఏకాదశి లేదా ధర్మప్రభ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి శ్రీ మహావిష్ణువును అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించి ఆ స్వామిని స్మరిస్తూ జాగరణ చేయడం వలన కష్టాలు తీరిపోయి భోగభాగ్యాలు లభిస్తాయని స్పష్టం చేస్తున్నారు. పూర్వం సత్యహరిశ్చంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి భార్యాబిడ్డలకి దూరమయ్యాక తన సత్యనిష్టకి భంగం కలగకుండా ఉండడం కోసం ఎన్నో కష్టాలను అనుభవించాడు, మరెన్నో బాధలను భరించాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న సత్యహరిశ్చంద్రుడికి ఈ వ్రతాన్ని గురించి తెలుసుకొని భక్తి శ్రద్ధలతో ఆచరించాడట. ఈ వ్రత ఫలితంగానే ఆయన కష్టాలు తొలగిపోయి భార్యాబిడ్డలకి చేరువై రాజ్యాన్ని తిరిగి పొందాడని చెప్తారు. అజ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన ఆశించిన ఫలితం లభిస్తుందని స్పష్టంగా చెప్తున్నాయి మన పురాణ గ్రంథాలు. ఇక ఈ అజ ఏకాదశి తర్వాత వచ్చే మరొక తిథి భాద్రపద మాసంలోనే కలియుగ ప్రారంభం ఈ భాద్రపద మాసంలోనే జరిగింది అంటారు. ఈ కలియుగ ప్రారంభం భాద్రపద మాసంలో ఏ విధంగా జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత నమ్మకం ఇప్పటి మనుషులు అంధకారంలో ఉన్నారని, ఈ సమయాన్ని కలియుగమని అంటారు. కలియుగంలో ప్రపంచం మొత్తం పాపం, అవినీతి, కష్టాలు, దుర్మార్గాలతో నిండి ఉంటుంది. హనుమంతుడు ఒకసారి భీముడికి వివిధ యుగాల గురించి వివరించాడు. అన్ని యుగాల కన్నా సత్యయుగం లేదా కృతయుగం అందమైన సమయం అని చెప్పాడు. అక్కడ మతం ఉండదు, ప్రతి ఒక్కరూ ఋషులే. వారు ఎంత పవిత్రులంటే మోక్షం కోసం మతాచారాలు కూడా పాటించాల్సిన అవసరం వచ్చేది కాదు. ఎవరు ధనవంతులు కాదు, పేదవారు కాదు, ఎవరు బాధపడేవారు కాదు. ఎందుకంటే తమ మనోబలంతో అన్నిటినీ పొందేవారు. దుర్మార్గం, ద్వేషం, దుఃఖం లేదా భయం ఏవి ఉండేవి కాదు. ఇక కృష్ణుడు కలియుగం గురించి ఈ విధంగా వివరించాడు. త్రేతాయుగంలో పవిత్రత, ధర్మం తగ్గాయి. ప్రజలు మత ఉత్సవాలు, పండుగలు జరుపుకొని చేయటం ద్వారా తమకి కావలసినవి పొందేవారు. అలాగే ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకోవటం కూడా ఈ యుగంలో ఉండేది. ఇక ద్వాపర యుగానికి వచ్చేసరికి ధర్మం మరింత తగ్గింది. వేదాలు విభజించబడ్డాయి. వేదాల గురించి తెలిసిన వారు తక్కువయ్యారు. కోరికలు, జబ్బులు, అల్లకొల్లాలు మనుషులపై రాజ్యం చేయటం మొదలుపెట్టాయి. కలియుగంలో కృష్ణుడు చెప్పిన దాని ప్రకారం ప్రపంచంలో ధర్మం అనేది నశిస్తుంది. ప్రజలు అవినీతి పరులుగా మారిపోయి రోజువారీగా కూడా దుర్మార్గాలు, దారుణాలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని రోగాలు కబళిస్తాయి. ఎవరికి వేదాలు వాటి అసలు అర్థం, భావం తెలియవు. ప్రజలు చిన్న పిచ్చి విషయాలైన మతం, భూమి వంటి వాటి కోసం కూడా తగువులాడుకుంటారు. కష్టపడి పని చేసినప్పటికీ ఫలితాలు దక్కవు. కానీ తప్పులు చేసిన వారు మాత్రం సమాజంలో అందలం ఎక్కుతారు. శ్రీకృష్ణుడు చిన్నప్పటి పాండవులకి కలియుగం ఎలా ఉంటుందో చెప్పే కథ ఒకటి ఉంది. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి భీమార్జున నకుల సహదేవులు శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళారు. మహారాజు ఆ సమయంలో వారితో లేడు. ఆ నలుగురు కృష్ణుడిని ఇలా అడిగారు. ఓ శ్రీకృష్ణ, కలియుగం త్వరలో వస్తోంది, కాబట్టి దాని గురించి మాకు కొంచెం చెప్పు అని అడిగారు. అందుకు శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు. నేను మీకు రాబోయే యుగం అయిన కలియుగం గురించి చెప్తాను, కానీ మీరు దానికన్నా ముందుగా ఒకటి చేయాలి. నేను 4 బాణాలను 4 దిక్కుల్లోని సంధిస్తాను. మీరు ఒక్కొక్కరు ఆ దిక్కుకు వెళ్ళి బాణాన్ని నా కోసం వెతికి తేవాలి. ఆ బాణం దొరికిన చోటులో మీరేం చూసారో తిరిగి వచ్చాక నాకు చెప్పాలి అని అన్న శ్రీకృష్ణుడు తర్వాత వేగంగా 4 వైపులా 4 బాణాలు వేశాడు. దానితో అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు తమ బాణాలు వెతకడం కోసం బయలుదేరారు. అర్జునుడు మొదటి బాణం వెనుక వేగంగా పరిగెత్తాడు. అతనికి తొందరగానే బాణం దొరికింది. అది తీసుకోగానే అతనికి ఒక తీయని పాట వినిపించింది. అది ఎక్కడి నుండి వస్తోందా అని వెతికితే ఒక కోయిల ఆ పాటను పాడుతోంది. కోయిల గొంతు మధురంగానే ఉంది, కానీ దాని కాళ్ళ కింద బతికి ఉన్న కుందేలు నలిగిపోతోంది. పాట మధ్యలో కోయిల కుందేలును గుచ్చి దాని మాంసాన్ని తింటోంది. కుందేలు బతికే ఉంది, కానీ తీవ్రమైన బాధలో ఉంది. అర్జునుడు ఆ దృశ్యం చూసి బాధపడి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. భీముడు 2వ బాణం వెతకడానికి వెళ్ళాడు. అతను వెతుకుతున్న బాణం 5 బావులున్న చోట పడి ఉండడం చూశాడు. ఒక బావి మధ్యలో ఉంటే మిగతా 4 బావులు ఆ బావి చుట్టూ ఉన్నాయి. బయట ఉన్న 4 బావుల్లో తీయటి నీరు పొంగి ప్రవహిస్తోంది, కానీ మధ్యలో ఉన్న బావి మాత్రం చుక్క నీరు కూడా లేకుండా ఎండిపోయి ఖాళీగా ఉంది. భీముడు ఆశ్చర్యపోయి నీరు పడితే అన్ని చోట్ల ఒకే చోట అన్ని బావుల్లోని సమానంగానే పడుతుంది కదా అని ఆ విషయానికి ఆశ్చర్యపోయిన భీముడు బాణంతో కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. నకులుడు 3వ బాణం వెతకడానికి వెళ్ళాడు. బాణం తీసుకుంటుండగా అక్కడ ఎవరో గుంపుగా ఉండటం కనిపించింది. ఆ హడావిడి ఏంటా అని చూడడానికి వెళ్తే అతను అక్కడ ఒక ఆవు తనకి అప్పుడే పుట్టిన దూడను నాకుతూ కనిపించింది. దూడ పూర్తిగానే పరిశుభ్రంగా ఉన్నా కూడా ఆవు నాకడం మాత్రం ఆపలేదు ఆ దూడని. సహదేవుడు ఆఖరి బాణం వెతకడానికి వెళ్ళాడు. బాణం ఒక పర్వతం దగ్గర పడింది. అతను చూస్తూ ఉండగా కొండ మీద నుంచి పెద్ద రాయి దొర్లుకుంటూ కిందకి రాసాగింది. వస్తూ పెద్ద పెద్ద చెట్లను కూడా ఆ రాయి కూలగొట్టింది. కానీ విచిత్రంగా ఒక చిన్న బలహీనమైన మొక్కకి తగిలి ఆ రాయి ఆగిపోయింది. సహదేవుడు చాలా ఆశ్చర్యపోయాడు. వెంటనే కృష్ణుడిని అడుగుదాము ఆ విషయం గురించి అని వెనక్కి వెళ్ళాడు. పాండుపుత్రులు 4 కృష్ణుడి దగ్గరికి తమ బాణాలతో తిరిగి వచ్చారు. ఆ బాణాలను కృష్ణుడి పాదాల దగ్గర పెట్టి ఆయనకి తాము చూసిన వింత విషయాలను చెప్పి వాటి అర్థాలు చెప్పమన్నారు. కృష్ణుడు నవ్వి, మొదటి దృశ్యం అర్థం వివరిస్తూ అర్జునుడితో ఇలా చెప్పాడు. కలియుగంలో పవిత్రులైన వ్యక్తులు ఋషులు కోయిలల్లాగా ఉంటారు. వారి దగ్గర ఆ కోయిల పాటలాగా అన్నీ తియ్యటి మాటలు ఉంటాయి, కానీ వారు వాటిని వాడుకుంటూ తమని అనుసరించే వారికి కోయిల పాప ఆ కుందేలుకు చేసినట్లుగా బాధను కలిగిస్తారు అని చెప్పాడు. కృష్ణుడు కొనసాగిస్తూ భీముడితో రెండవ దృశ్యానికి అర్థం ఇలా చెప్పసాగాడు. కలియుగంలో పేదవారు ధనికులు ఒకే ప్రాంతంలో నివసిస్తారు. ఆ బావుల్లాగా ధనికులు తమ అదృష్టం పొంగి పొరలటం చూస్తూ ఉంటారు ఆ బావుల్లో నీరులాగా, కానీ ఒక్క నాణ్యం కూడా తమ నుంచి తీసి పేదవారికి ఇవ్వరు. ఎలా అయితే ఎండిపోయిన బావి ఒక్క చుక్క నీటిని కూడా పక్క పొంగి పొర్లుతున్న బావుల నుంచి పొందలేకపోయిందో అలాగా అన్నాడు. ఆ తర్వాత నకులుడి వైపు చూస్తూ శ్రీకృష్ణుడు మూడవ దృశ్యం యొక్క అర్థం చెప్పాడు. కలియుగంలో తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ఎక్కువగా ప్రేమించి గారాబంతో పాడు చేస్తారు. ఆవు ఎలా అయితే దూడను శుభ్రంగా ఉన్నా కూడా నాకుతూ పోయిందో తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలను ఎక్కువ ప్రేమతో అదే విధంగా పాడు చేస్తారు అని చెప్పాడు. ఇక నాలుగవ దృశ్యం యొక్క అర్థాన్ని సహదేవుడితో కృష్ణుడు ఇలా చెప్పసాగాడు. కలియుగంలో ప్రజలు తమ నాశనానికి నువ్వు చూసిన రాయిలాగా దొల్లుకుంటూ వేగంగా వెళ్తారు. పెద్ద చెట్లు జీవితంలో మంచికి గుర్తు అయిన బంధువులు, కుటుంబం, స్నేహితులు, సంపద వంటివి. ఇవేవి నాశనం సమయంలో సాయం చేయలేవు. అంటే వారు ఏదైతే మంచి అనుకుంటారో అవి బంధువులు, కుటుంబం, స్నేహితులు, సంపద. వీటికి బలహీనులుగా మనుషులు మారుతారు. అవే ఆ పెద్ద చెట్లు. కానీ ఒక చిన్న మొక్క దేవుడికి ప్రతిరూపం. బలహీన పడిన నమ్మకంతో దేవుణ్ణి స్మరిస్తే ఆ చిన్న మొక్క రాయి నుంచి వచ్చే నాశనాన్ని ఎలాగైతే ఆపిందో అదేవిధంగా ఆ దేవుణ్ణి నమ్మించి ధ్యానిస్తే ఆ నాశనం నుంచి అదే విధంగా తప్పించుకోవచ్చు అని శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. ఇక ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నిర్యాణం పొందిన తర్వాత నుండి కలియుగం ప్రారంభమైంది అని అంటారు. అది ఈ భాద్రపద మాసంలోనే అని అంటారు కొందరు. కనుక ఇది ఈ విధంగా కృష్ణుడు ఆ కలియుగంలో వచ్చే మనుషులు ఉండే తత్వాల్ని, దుర్మార్గాల్ని సాధారణంగా పాండుపుత్రులు నలుగురికి వివరించాడు. ఇక భాద్రపద మాసంలో వచ్చే మరొక పుణ్యతిథి భాద్రపద బహుళ అమావాస్య. ఈరోజు భాద్రపద మహాలయ అమావాస్య అంటారు. మరి ఈ రోజు గురించి వివరంగా తెలుసుకుందామా? భాద్రపద అమావాస్యని మహాలయ అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్య కృష్ణపక్షం చతుర్దశి రోజున ప్రారంభం అవుతుంది. తర్వాతి రోజున కూడా కొనసాగుతుంది. ఈ పర్వదినాన శివుణ్ణి పూజిస్తారు. ఈ అమావాస్య రోజు శివుడిని పూజించడం వలన అన్ని సమస్యలు దూరమై జీవితంలో గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు పొందుతారు. పూర్తి నమ్మకం, భక్తితో ఈ రెండు రోజులు శివుడిని పూజించాలి. అయితే శనిదేవుణ్ణి కూడా ఈ అమావాస్య వేళ పూజిస్తే జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలన్నీ తీరిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ అమావాస్య రోజు సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తారు. అలాగే అనేక ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శాస్త్రాల ప్రకారం అమావాస్య శనివారం నాడు వచ్చిందంటే చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ రోజు శనిదేవుణ్ణి పూజించడం వల్ల చాలా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. అన్ని పాపాలు పోవడమే కాకుండా ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించి పవిత్ర స్నానాలు, యాగాలు చేసి ఉపవాసం ఉండటం వల్ల కూడా పాపాల నుండి విముక్తి పొందవచ్చు. శివుణ్ణే కాదు, భాద్రపద అమావాస్య నాడు విష్ణుమూర్తిని కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ అమావాస్య రోజు విష్ణువును పూజిస్తే మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. చనిపోయిన కుటుంబ సభ్యులకు ఈ అమావాస్య రోజు పూజలు చేయడం వల్ల వాళ్ళు ప్రశాంతత పొందుతారు. చనిపోయిన వాళ్ళ కోసం ఉపవాసం ఆచరిస్తే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. అలాగే శాస్త్రాల ప్రకారం పితృదేవతలకు అమావాస్య ప్రత్యేకం. అందుకే అమావాస్య రోజుల్లో చనిపోయిన వాళ్ళ పేరు మీద పూజలు నిర్వహించాలి. ఇక సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాలయ అమావాస్య నాడు తప్పనిసరిగా పితృదేవతల్ని ఆరాధించాలి. శ్రద్ధగా శ్రాద్ధక్రియ చేయటంతో పాటు నువ్వుల నీటితో తర్పణాలు విడవాలి. అప్పుడే వాళ్ళు సంతోషించి మనకు రక్షణ, శుభాలు కలిగిస్తారు. ఈ అమావాస్య రోజు హోమం చేయడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. జీవితంలో అన్ని సమస్యలు దూరమవుతాయి. కాబట్టి జ్యోతిష్య శాస్త్రానుసారం మనకు ఏ హోమం అవసరమో తెలుసుకొని దాన్ని భాద్రపద అమావాస్య నాడు ఆచరించాలి. మొత్తంగా మహాలయ అమావాస్యగా చెప్పబడే ఈ భాద్రపద అమావాస్య నాడు ఎంత భక్తి శ్రద్ధలతో గడిపితే అంత ఉత్తమం. ఆధ్యాత్మిక ఉన్నతికి ఈరోజు అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది. కనుక ఈ అమావాస్య నాడు పితృదేవతల్ని ఆరాధించండి, శుభ ఫలితాలను పొందండి. ఇవి భాద్రపద మాసంలో వచ్చే పుణ్యతిథులు, పర్వదినాలు, పండుగలు. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ నుంచి సెలవు తీసుకుంటోంది మీ ఆర్జే గిరిజ పిసపాటి. ఆల్వేస్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం. September 12, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.